ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేను కబుర్లు కార్యక్రమ శ్రోతలకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం వర్మి కంపోస్ట్ గురించి తెలుసుకోవడానికి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల జగిత్యాల నుండి విద్యార్థులు మీ ముందుకి వచ్చాము. ఒక రైతు తన పెట్టుబడి పెట్టిన లాభం రాక నష్టాల్లో కూరుకుపోయి దీనంగా ఆలోచిస్తూ తన ఇంటి దగ్గర కూర్చొని ఉన్నాడు. అప్పుడే తన కాలేజ్ నుంచి వచ్చిన కూతురు నాన్నను చూసి ఇలా,
ఏమైంది నాన్న దీనంగా కూర్చొనున్నావు?
ఏం లేదమ్మా, ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చావు కదా. అవును, ఈరోజు కాలేజీలో ఏం జరిగింది?
అంతా బాగానే ఉంది నాన్న. నాన్న నీకు ఒక విషయం అడుగుతాను, ఏమి అనుకోవు కదా.
ఏంటమ్మా, ఏం అడగాలి అనుకుంటున్నావు?
ఏమీ లేదు నాన్న, గత కొద్ది రోజులుగా చూస్తున్నా అలా దీనంగా ఆలోచిస్తున్నావు.
ఏం లేదు చిట్టి తల్లి, మన పంట పొలం గురించి ఆలోచిస్తున్నానమ్మా.
అసలు ఏం జరిగింది నాన్న?
ఏం లేదురా, ఎన్నో పెట్టుబడులు పెట్టి పండిస్తే ఏం లాభం లేదు, కనీసం పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రావటం లేదు, మన పూట గడిచేదెలా అని ఆలోచిస్తున్నా.
నాన్న, ఈ సమస్యకు వ్యవసాయ కళాశాలలో ఒక ఉపాయం ఆలోచించారు.
ఏంటమ్మది?
నాన్న, సాధారణంగా ఎక్కువ పెట్టుబడులు గల కారణం అధిక మోతాదులలో ఎరువులు మరియు పురుగుల మందులు వాడటం అని మా శాస్త్రవేత్తలు చెప్పారు. దీనికి పరిష్కారంగా సేంద్రియ ఎరువులలో ఒకటైన వానపాముల ఎరువు ప్రముఖమైనది. మనం కూడా వానపాముల ఎరువైన వర్మి కంపోస్ట్ ను తయారు చేసుకుంటే మనకి తప్పకుండా పరిష్కారం లభిస్తుంది నాన్న.
వర్మి కంపోస్టా? అది నేను ఎప్పుడు వినలేదే, అదేంటి?
వర్మి కంపోస్ట్ అనగా వానపాములతో తయారీ అయ్యే ఎరువు.
వానపాములతో ఎరువా? ఎలా? నాకు దాని తయారీ గురించి ఏం తెలీదు, చెప్పమ్మా.
తప్పకుండా చెప్తాను నాన్న. ముందుగా వర్మి కంపోస్ట్ కు కావాల్సినవి బొరియలు చేయని వానపాములు, సేంద్రియ వ్యర్థ పదార్థాలు.
బొరియలు చేయని వానపాములను మాత్రమే వర్మి కంపోస్ట్ కు ఉపయోగించాలా?
అవును నాన్న.
ఇంకా ఏమి ఉపయోగించాలమ్మా?
వ్యవసాయ ఉత్పత్తులు అవశేష వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయ వ్యర్థ పదార్థాలు వర్మి కంపోస్ట్ తయారీకి బాగా ఉపయోగపడతాయి.
అవునా అమ్మా, మరి దీన్ని ఎలా, ఎక్కడ చేసుకోవాలి?
వానపాములు ఎండను తట్టుకోలేవు కాబట్టి వాటి రక్షణ కొరకు తగిన నీడను కల్పించాలి. ఇందుకు గాను పందిరి వేయటానికి వరిగడ్డి, తాటి ఆకులు, పాత గోనె సంచులు వినియోగించుకోవచ్చు. పందిరి వేయటం వల్ల వానపాములకు నీడనివ్వటమే కాక ఎరువు నుండి తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు. అంతేకాక వర్షం ఎరువు మీద పడి పోషకాలు నష్టపోకుండా కూడా రక్షించవచ్చు. వరిగడ్డి లేదా పాతగోనె సంచులను వర్మి కంపోస్ట్ బెడ్లపై కప్పటానికి ఉపయోగించవచ్చు.
వర్మి కంపోస్ట్ ను మరి ఎక్కడ తయారు చేసుకోవాలి, నేలపైనే చేసుకోవచ్చా?
లేదు నాన్న, దాన్ని బెడ్లలో తయారు చేయవలసి ఉంటుంది.
మరి ఆ బెడ్లను ఎలా తయారు చేసుకోవాలమ్మా?
భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు మనకు వీలైనంత పొడవున వర్మి కంపోస్ట్ బెడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్ల అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసే వాటిని సిమెంటుతో గట్టిగా చేయవచ్చు. లేదా పేడను ఉపయోగించి గట్టిపరచవచ్చు.
అవునా, మరి ఆ బెడ్లలో తర్వాత ఏం వేయాలి?
అలా ఏర్పాటు చేసుకున్న నేలపై సుమారుగా 2 అడుగుల ఎత్తు వరకు వర్మి కంపోస్ట్ చేయాలనుకుంటున్న వ్యర్థ పదార్థాలను, చెత్త, ఆకులు, పేడ మొదలగునవి వేయాలి. మొదట గడ్డిని పరిచి దానిపై పేడ ఒక పొరగా, తిరిగి వ్యర్థ పదార్థాలు, ఆపై పేడ 2 పొరగా వేయాలి. వ్యర్థ పదార్థాలు పేడను వేసేటప్పుడు బెడ్ పైన నీరు చల్లాలి.
నీటిని మరి ఎన్నిసార్లు, ఎన్ని రోజులకు ఒకసారి చల్లాలమ్మా?
1 లేదా 2 వారాల వరకు ప్రొద్దున సాయంత్రం తగినంత నీరు చల్లుతూ ఉండాలి.
మరి వానపాములు అన్నావు కదా, ఆ వానపాములు ఎప్పుడు వేసుకోవాలి?
వానపాములని బాగా కూలిన బెడ్ పై వేసుకోవాలి.
ఎన్ని వానపాములు వాడాలమ్మా మరి?
సుమారు 1 మీటరు పొడవు, 1 మీటరు వెడల్పు మరియు 2 అడుగుల ఎత్తున్న బెడ్ కొరకు సుమారుగా 700 నుండి 1000 వానపాములు అవసరం ఉంటుంది. ప్రతి చదరపు మీటర్ కు 1000 నుండి 2000 వరకు కూడా వానపాములను వదులుకోవచ్చు.
అవునా, ఇలా వేసిన వానపాములు మరి ఏం చేస్తాయి మనకి?
వానపాములు ఆహారాన్ని, తేమను వెతుక్కుంటూ లోపలికి వెళ్తాయి. అవి ప్రతిరోజు తమ బరువుకు తగ్గ ఆహారాన్ని తీసుకుంటాయి. వీటిని బెడ్లోకి వదిలేటప్పుడు బెడ్ ని కదిలించి వదిలితే మంచిది.
తర్వాత ఏం చేయాలమ్మా?
తర్వాత బెడ్ పైన పాత గోనె సంచులను గాని, వరిగడ్డిని గాని పరచాలి. ఇలా చేయటం వలన తేమను కాపాడటమే కాక వానపాములకు, కప్పలు, పక్షులు, చీమల నుండి రక్షణ కల్పించవచ్చు. వానపాములను వదిలిన బెడ్లపై ప్రతిరోజు పలుచగా నీరు చల్లుతూ ఉండాలి.
ఇలా ఎన్ని రోజులకి వర్మి కంపోస్ట్ తయారవుతుందమ్మా?
మొదట 55 నుండి 60 రోజుల్లో వ్యర్థ పదార్థాలు వర్మి కంపోస్ట్ గా తయారయ్యే వీలుంది. తర్వాత నుండి ప్రతి 15 రోజులలో తయారీ చేసుకోవచ్చు.
మరి వర్మి కంపోస్ట్ తయారైందని ఎలా తెలుసుకోవచ్చు తల్లి?
వర్మి కంపోస్ట్ ఎరువు గోధుమ రంగులో టీ పౌడర్ లా కనిపిస్తుంది, లేదా నల్ల రంగులో కూడా కనిపిస్తుంది. అప్పుడు వర్మి కంపోస్ట్ తయారైందని మనం గుర్తుపట్టవచ్చు.
మరి అలా తయారైన దానిపై ఇంకా నీళ్లు చల్లుతూనే ఉండాలమ్మా?
లేదు నాన్న, ఈ దశలో నీరు చల్లటం ఆపివేయాలి. అలా చేయడం వలన వానపాములు తేమను వెతుక్కుంటూ అడుగు భాగానికి చేరుతాయి. ఇప్పుడు బెడ్ పైన కప్పిన గోన సంచులను లేదా వరిగడ్డిని తీసివేయాలి.
ఇప్పుడు ఎరువును ఆ రూపంలోనే వాడుకోవచ్చామా?
లేదు, ఎరువును ముందుగా చిన్న చిన్నగా కుప్పలుగా చేసి వానపాములు లేని ఎరువును 2 లేదా 3 మిల్లీమీటర్ల జల్లడతో జల్లించి వాడుకోవాలి.
ఈ వర్మి కంపోస్ట్ ను నిల్వ ఉంచుకోవడం ఎలా అమ్మా?
ఈ వర్మి కంపోస్ట్ ను సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ చేసుకోవచ్చు నాన్న.
మరి వర్మి కంపోస్ట్ తీసిన తర్వాత ఈ వానపాములను ఎక్కడ పెట్టాలమ్మా?
వానపాములన్నీ నేలపై గడ్డిలో బంతిలా చుట్టుకొని ఉంటాయి నాన్న. వాటిని ఎరువు నుండి వేరు చేసి తిరిగి వర్మి కంపోస్ట్ కు వాడుకోవచ్చు. లేదా ఎరువును తొలగించిన బెడ్లపైనే వ్యర్థ పదార్థాలను 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు పరిచి మరలా కంపోస్ట్ ను తయారు చేసుకోవచ్చు.
దీన్ని ఎన్నిసార్లు తయారు చేసుకోవచ్చు?
వర్మి కంపోస్ట్ ను సంవత్సరానికి 5 నుండి 6 సార్లు తయారు చేసే వీలుంది. కానీ వర్షాకాలంలో కొంచెం ఎక్కువ సమయం పడుతుంది.
ఈ వర్మి కంపోస్ట్ ను ఎంత మోతాదులో పంటకు వాడవచ్చమ్మా?
వర్మి కంపోస్ట్ ను ఎకరాకు 8 నుండి 12 క్వింటాల్ వరకు వాడవచ్చు.
మరి దీన్ని అన్ని పంటలకు వాడుకోవచ్చా?
అవును నాన్న, వర్మి కంపోస్ట్ ను వివిధ పంటలకు వాడుకోవచ్చు. పండ్ల తోటలకు కూడా బాగా ఉపకరిస్తుంది.
మరి పండ్ల తోటలకు ఎంత వర్మి కంపోస్ట్ అవసరం అవుతుందమ్మా?
ప్రతి చెట్టుకు 5 నుండి 10 కిలోల వరకు ఎరువుని వేయటం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు. ఆ ఎరువును సంవత్సరానికి 1 లేదా 2 సార్లు వాడవచ్చు.
మరి నాకు అన్ని వానపాములు ఎక్కడ దొరుకుతాయి తల్లి?
ఇప్పటికే వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్న రైతుల నుండి అవసరమైన వానపాములను కొనవచ్చు నాన్న. వర్మి కంపోస్ట్ యూనిట్ బట్టి మొదట కావాల్సిన వానపాములను కొనాల్సి ఉంటుంది. తర్వాత అవే 2 ఇంతలుగా వృద్ధి చెందుతాయి.
మరి ఇక్కడ వర్మి కంపోస్ట్ ను వాడే రైతులు ఎవరు లేరుగా, ఏం చేయాలి?
కంగారు పడకు నాన్న, వానపాములను వ్యవసాయ పరిశోధన స్థలాన్ని నుంచి కూడా సేకరించవచ్చు.
వర్మి కంపోస్ట్ బయట దుకాణాల్లో దొరుకుతుందా తల్లి?
దొరుకుతుంది నాన్న, కానీ నువ్వు బయట నుండి కొని క్రమం తప్పకుండా వాడినా ఆర్థికంగా లాభదాయకం ఉండకపోవచ్చు. స్వయంగా వర్మి కంపోస్ట్ ను తయారు చేసుకుని వాడితే ఎంతో లాభం ఉంటుంది.
మనం కూడా వర్మి కంపోస్ట్ ను తయారు చేసుకుందాం. మరి దీనివల్ల లాభాలు ఏమేమి ఉంటుందో చెప్పు తల్లి.
వర్మి కంపోస్ట్ వలన భూసారం పెరుగుతుంది, పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. దీని వల్ల ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా కూడా ఉంటుంది. మట్టికి నీటిని పట్టుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. పురుగులు మరియు వ్యాధులు కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి నాన్న.
మరి దీనివల్ల ఎలాంటి పోషకాలు అందుతాయమ్మా నేలకి?
వర్మి కంపోస్ట్ లో నత్రజని 1.23 నుండి 2.40 వరకు, భాస్వరం 0.67 నుండి 1.93 వరకు, మరియు పొటాష్ 0.35 నుండి 0.63% వరకు ఉంటాయి. వేసిన వ్యర్థ పదార్థంపై కూడా ఆధారపడి ఉంటుంది. అదే విధంగా సూక్ష్మ పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
దీనివల్ల ఏమైనా నష్టాలున్నాయమ్మా?
దీనివల్ల ఎలాంటి నష్టాలు లేవు నాన్న. దానితో పాటు వర్మి కంపోస్ట్ లో పైరు ఎదుగుదలకు దోహదపడే ఎన్నో ఇతర సేంద్రియ రసాయనాలు ఉన్నాయి.
వీటిని ఎప్పుడు వాడుకోవాలమ్మా?
పంట వేసుకునే ముందు దీన్ని వేయాలి, లేదా విత్తనంతో పాటు వర్మి కంపోస్ట్ ను కొంచెం వేయాలి.
అలాగే తల్లి,
వర్మి కంపోస్ట్ ఒక్కటే కాకుండా వర్మి వాష్ అనేది కూడా తయారు చేయవచ్చు నాన్న.
అవునా, దాన్ని తయారు చేయడం ఎలా?
ముందుగా ఒక డ్రమ్ము తీసుకోవాలి. దాన్ని ఇటుకలతో వేసిన ఒక ఎత్తుపై పెట్టుకోవాలి. ఆ డ్రమ్ముకి ముందుగా ఒక ప్రక్క ఒక రంధ్రం చేసి ఒక నల్లను అమర్చుకోవాలి.
ఆ డ్రమ్ములో ఏమేం వేయాలి?
ఆ డ్రమ్ములో ముందుగా 4 inches ఇటుకలు పెట్టుకోవాలి. దానిపైన 4 inches దొడ్డు కంకెర, దాని తర్వాత సన్నపు కంకెర పెట్టుకోవాలి. దానిపై 4 inches ఇసుక వేసుకోవాలి. ఇప్పుడు వానపాములు వేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఆవు పేడ, దానిపై ఆకులు, తుక్కు, గడ్డి వేసుకోవాలి. డ్రమ్ముపై ఒక కుండను పెట్టుకోవాలి. ఆ కుండ డ్రమ్ముకి కొంత దూరంలో ఉండాలి. కుండని పైనుండి కట్టాలి. ఆ కుండకి ఒక రంధ్రం చేయాలి. ఆ కుండలో నీళ్లు ఉంచాలి. రంధ్రం నుండి ఒక్కో చుక్క నీరు పడేలా చేయాలి.
మళ్ళీ నీళ్లు ఎందుకమ్మా?
ఆ కుండలోని నీరు వానపాములు చేసిన రంధ్రం నుండి, పేడ మరియు మిగతా పదార్థాల నుండి వెళ్తూ వాటి నుండి పోషకాలు సేకరిస్తూ క్రిందకు వస్తాయి. ఆ నీరుని మనం అమర్చిన నల్ల నుండి సేకరించాలి. సేకరణ కోసం ఒక బకెట్ పెట్టుకోవాలి.
మనం ఎన్ని నీరు పోస్తే ఎంత నీరు వస్తుందమ్మా?
కుండలో నుండి వచ్చిన ప్రతి ఒక్క చుక్క వర్మి వాష్ లా బయటికి వస్తుంది నాన్న.
ఆ కుండలో ఎంత నీరు తీసుకోవాలి?
250 liters డ్రమ్ము తీసుకుంటే గనక 5 liters కుండ తీసుకుని అందులో 5 liters నీరు తీసుకోవాలి.
దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి?
ఈ వర్మి వాష్ ని 10% నీరుతో కలుపుకొని వాడుకోవాలి. దాన్ని ఆకులపై పిచికారీ చేసుకోవాలి.
దాన్ని ఒక్కదాన్నే వాడుకోవాలా, లేక ఇంకా ఏమైనా కలపాలా వాటిలో?
దీనిలో ఆవుమూత్రం కూడా కలుపుకోవచ్చు. 1 liter వర్మి వాష్ తో పాటు 1 liter ఆవుమూత్రము, 8 liters నీరు కలిపి పిచికారీ చేసుకోవచ్చు.
దీనివల్ల ఉపయోగాలేంటమ్మా?
దీనిని ఎరువుగా లేదా పురుగుల మందుగా వాడుకోవచ్చు.
1 ఎకరానికి ఎంత వర్మి వాష్ వేసుకోవచ్చు?
1 ఎకరానికి 1 drum వర్మి వాష్ ని పిచికారీ చేసుకోవచ్చు.
సరే, నేను ఈ రోజే వర్మి కంపోస్ట్ తయారు చేయడం మొదలు పెడతానమ్మా.
అలాగే నాన్న, మనం వర్మి కంపోస్ట్ తయారు చేసుకునే ముందు శాస్త్రవేత్తలను, వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే మనకి ప్రభుత్వాల ద్వారా లభ్యమయ్యే ప్రోత్సాహకం గురించి తెలుసుకోవచ్చు. తద్వారా మనము కూడా ఆ లబ్ధిని పొందవచ్చు.
తప్పకుండా చిటి తల్లి, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతటి చిన్న వయసులో చాలా విషయాలు నేర్చుకున్నావు. నువ్వు వ్యవసాయ విద్యను ఎంచుకుని చాలా మంచి పని చేసావమ్మా. నీ ద్వారా మన కుటుంబమే కాకుండా మన గ్రామం అభివృద్ధి చెందాలని నా ఆశ తల్లి. సేంద్రియ ఎరువులు వాడండి, భూసారాన్ని పెంచండి, నాణ్యమైన పంటలతో పాటు అధిక దిగుబడులు పొందండి.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
రాణి, ఏ రాణి, తొందరగా రావే, స్కూల్ కి పోదాం. టీచర్ నిన్న చెప్పారు కదా ఈ రోజు ఏదో ముఖ్యమైన పాఠం చెప్తారని, తొందరగా వెళ్దాం రా.
వస్తున్నా వస్తున్నా, సరే వెళ్దాం పద.
గుడ్ మార్నింగ్ చిల్డ్రన్.
గుడ్ మార్నింగ్ టీచర్.
ఓ, అందరూ వచ్చేసారా? మనం పాఠం మొదలు పెట్టుకుందామా మరి?
సరే టీచర్.
సరే, మనం ఈ రోజు చెప్పుకునేది బీట్రూట్ గురించి.
అవునా టీచర్?
అవును పిల్లలు, దీనిని తెలుగులో బీటుదుంప అంటారు. ఇది గుండ్రంగా ఎర్రగా తీయగా ఉంటుంది. ఇది భూమిలో పెరుగుతుంది. దీనిలో బీటా చాన్సిన్ అనే పదార్థం ఉండడం వల్ల ఇది ఎర్రగా ఉంటుంది.
టీచర్ నాకు తెలుసు, అది చూస్తేనే అసహ్యంగా ఉంటుంది. దాన్ని తినాలని కూడా అనిపించదు టీచర్.
అయ్యో పిల్లలు, అలా అనుకోకూడదు. బీట్రూట్ తినడం వల్ల చాలా లాభాలున్నాయి. దాని గురించి ఇప్పుడు చెప్తాను, వినండి.
సరే టీచర్.
ఇది వివిధ ఆకృతులను కలిగి ఉంటుంది. దీన్ని బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. ఇది యూరప్ దేశంలోని పశ్చిమ ఆసియా ప్రాంతానికి చెందింది. దీనిని ఈ మధ్య కాలంలో కూరగా కూడా వాడుతున్నారు.
టీచర్, రూట్ దుంపలు తినడం ఆరోగ్యానికి నిజంగానే మంచిదా?
అవును పిల్లలు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా రక్తహీనతతో బాధపడేవారు రోజుకు ఒక కప్పు బీట్రూట్ రసం తాగితే త్వరగా వాళ్ళ శరీరంలో రక్తశాతం పెరిగి త్వరగా కోలుకుంటారు. అంతేకాదు, ఈ బీటు దుంపలను టేబుల్ షుగర్ తయారీలో కూడా వాడతారు. బీటు దుంపల్లో బెలీనియస్ అనే పదార్థంను టూత్ పేస్ట్, జామ్, ఐస్ క్రీమ్లలో కూడా వాడతారు. ఇవి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. మనకు శక్తినిచ్చే శాకాహార దుంపల్లో బీట్రూట్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కంటికి ఇంపుగా కనిపించడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
దీనివల్ల ఇంకా ఏం లాభాలున్నాయి టీచర్?
సరే ఇప్పుడు చెప్తాను, వినండి. మలబద్ధకంను నివారిస్తుంది. బీట్రూట్ రసము రక్తపోటును తగ్గిస్తుంది. కొంతవరకు క్యాన్సర్ నివారణ కూడా మంచిగా ఉపయోగపడుతుంది పిల్లలు.
బీట్రూట్ రసం మంచిదా టీచర్?
అవును, చాలా మంచిది. రోజుకు 250 మిల్లీగ్రాముల పచ్చి బీట్రూట్ రసాన్ని తాగితే మేలు జరుగుతుంది. గుండె జబ్బులు కూడా తరిగిరావు. బీట్రూట్ లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు, విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. బీట్రూట్ రసం తాగిన 3 గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుంది. దీనివల్ల అనవసర ఆందోళన దూరం చేసుకోవచ్చు.
అవునా టీచర్?
అవును పిల్లలు. మీకు ఇంకో విషయం తెలుసా? క్రీడాకారులు పరుగు పందెంలో పాల్గొనే ముందు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల వాళ్ళు తక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు, అందువల్ల త్వరగా అలసిపోరు. అయితే పిల్లలు, మీరు ఆటల పోటీల్లో పాల్గొనే ముందు బీట్రూట్ రసాన్ని తాగుతారు కదూ?
ఆ, తాగుతాం టీచర్.
గుడ్. ఇంకా పిల్లలు, బీట్రూట్ తినడం వల్ల ఇంకా చాలా లాభాలున్నాయి. అందులో 7 ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మీకు చెప్తాను.
చెప్పండి టీచర్, మాకు ఇంకా దీని గురించి తెలుసుకోవాలని ఉంది.
మొదటిది, మన శరీరంలో రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. బీట్రూట్ నైట్రేట్ అనే ఒక గొప్ప మూలకం కలిగి ఉంటుంది. దీన్ని వినియోగించే సమయంలో నైట్రేట్స్ గా మార్చబడతాయి. దీన్ని నైట్రిక్ ఆక్సైడ్ అని పిలుస్తారు. ఇంకా రెండవది, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. దీని రసం తాగడం వల్ల మన శరీరంలో క్రొవ్వు దమన గోడలపై నిల్వ చేయకుండా చేస్తుంది. బీట్రూట్ తీసుకోవడం వలన హఠాత్తుగా వచ్చే గుండెపోటును మరియు స్ట్రోక్ల నుండి గుండెను రక్షిస్తుంది. ఇంకా మూడవది, గర్భవతులకు చాలా మంచిది. ఈ బీట్రూట్ లో గర్భవతి మహిళలకు అవసరమైన ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఫోలిక్ ఆమ్లం గర్భిణీ స్త్రీలకు మరియు పుట్టబోయే పిల్లలకు చాలా మంచిది. ఎందుకంటే పుట్టబోయే పిల్లల వెన్నుముక్క సరైన నిర్మాణం కోసం సహాయపడుతుంది. బీట్రూట్ గర్భవతి స్త్రీలకు గర్భధారణ సమయంలో అవసరమైన అదనపు శక్తిని అందిస్తుంది. ఇది శరీరంకు అదనంగా కావలసిన కాల్షియంను, శక్తిని అందిస్తుంది. శరీరం సమర్థవంతంగా కాల్షియం ను ఉపయోగించుకోవడానికి ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఎముకలు మరియు దంతాలు పెరుగుదలకు కాల్షియం ఉపయోగపడుతుంది. పిల్లలు, ఇంతవరకు చెప్పింది విన్నారు కదా? అర్థమైందా?
చాలా బాగా అర్థమైంది టీచర్.
సరే మరి, ఇంకా కొన్ని విషయాలు చెప్తాను, వింటారా?
వింటాం టీచర్.
నాలుగవది, బీట్రూట్ తినడం వలన మధుమేహ వ్యాధిని ఎలా తగ్గించుకోవచ్చో చెప్పుకుందామా?
చెప్పండి టీచర్. టీచర్, అసలు మధుమేహ వ్యాధి అంటే ఏమిటి టీచర్?
మధుమేహం అంటే మన శరీరంలో చక్కెర శాతం పెరగడం. దీనిని చక్కెర వ్యాధి అని కూడా అంటారు.
బీట్రూట్ తినడం వలన ఆ వ్యాధి ఎలా తగ్గుతుంది టీచర్?
ఎవరికైనా మధుమేహం ఉన్నప్పుడు వాళ్ళకి తీపి తినాలని కోరికను బీట్రూట్ తీరుస్తుంది. ఇది చక్కెరలను కలిగి ఉంటుంది. దీనిలో క్రొవ్వు లేకుండా అలాగే కేలరీలు ఎక్కువగా ఉండి కేవలం ఒక మాధ్యమ గ్లైసెమిక్ సూచికగా ఉంటుంది. ఈ మాధ్యమం గ్లైసెమిక్ అధిక రక్తంలోకి చాలా నెమ్మదిగా చక్కెరలను విడుదల చేస్తుందని అర్థం. ఇది వ్యక్తి యొక్క రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలను ఉంచడానికి సహాయపడుతుంది. ఐదవది, చిన్నపిల్లల్లో తరచుగా వచ్చే ఒక వ్యాధి నియంత్రణకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఏంటి టీచర్?
అదే రక్తహీనత.
టీచర్, రక్తహీనత అంటే ఏంటి?
రక్తహీనత అంటే మన శరీరంలో రక్తం శాతం తగ్గిపోవడాన్ని రక్తహీనత అంటారు. ఇది ఎక్కువగా 11 నుండి 15 వయసు పిల్లల్లో వస్తుంది.
అవునా టీచర్? అయితే రక్తహీనత తగ్గించుకోవడానికి బీట్రూట్ ఎలా ఉపయోగపడుతుందో చెప్పండి టీచర్.
సరే, ఖచ్చితంగా చెప్తాను. కానీ ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. సరేనా?
సరే టీచర్.
ఇంతవరకు నేను చెప్పింది విన్నారు కదా? అయితే చెప్పండి, బీట్రూట్ ఏ రంగులో ఉంటుంది?
టీచర్ నాకు తెలుసు, బీట్రూట్ ఎరుపు రంగులో ఉంటుంది.
వావ్, కరెక్ట్ గా చెప్పారు పిల్లలు మీరు.
అవును టీచర్, అది ఎరుపు రంగులో ఉండడం వలన మనకి ఏమైనా ఉపయోగం ఉందా?
ఆ, ఉంది, చెప్తాను వినండి. సాధారణంగా బీట్రూట్ ఎరుపు రంగులో ఉంటుంది, అందువలన ఇది కోల్పోయిన రక్తాన్ని భర్తీ చేస్తుంది. కాబట్టి రక్తహీనత చికిత్సకు ఇది తినడం వలన చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే పిల్లలు, బీట్రూట్ లో ఐరన్ భారీ స్థాయిలో ఉంటుంది. ఈ ఐరన్ హిమోగ్లోబిన్ ఏర్పడడానికి సహాయపడుతుంది. అంతేకాక రక్తంలో ఆక్సిజన్ రవాణా మరియు శరీరం యొక్క వివిధ భాగాలకు పోషకాలను అందించడానికి సహాయపడుతుంది. పిల్లలు, మీకు స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు?
మేము ఆటలాడుకోవడానికి వెళ్తాం టీచర్.
ఓ, ఆటలాడతారా? అయితే మీరు అలసిపోతారు కదా?
అవును టీచర్, చాలా అలసిపోతాము.
ఆ, దీనికి సంబంధించిందే ఆరో విషయం. అలా అలసిపోకుండా ఉండడానికి మీరు ఆటలు ఆడే ముందు ఒక గ్లాస్ బీట్రూట్ రసం తాగి వెళ్ళండి. అది మన శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. తద్వారా శరీర భాగాలకు ఆక్సిజన్ సరైన విధంగా రవాణాకు సహాయం చేస్తుంది మరియు ధమనులను వెడల్పుగా పెద్దగా చేస్తుందని చెప్తారు. పిల్లలు, మీకు చివరగా ఏడవ విషయం గురించి చెప్తాను. ఇది మనల్ని క్యాన్సర్ నుంచి కూడా రక్షిస్తుంది, తెలుసా?
అది ఎలా టీచర్? క్యాన్సర్ తగ్గడానికి బీట్రూట్ ఎలా ఉపయోగపడుతుంది?
పిల్లలు, మీకు ఇంతకుముందు చెప్పాను కదా, బీట్రూట్ లో ఉండే కారకం బీటా చాన్పిస్ అని. అది దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి?
టీచర్, అది ఎరుపు రంగు రావడానికి ఉపయోగపడుతుంది.
హా, బాగా చెప్పారు. ఆ బీటా చాన్పిస్ అనే కారకం రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ రోగుల్లో 12.5% కడియల పెరుగుదలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ప్రభావం క్యాన్సర్ నివారణ మరియు చికిత్సకు ఉపయోగపడుతుంది. ఇంకా ఇది మెదడుకు కూడా శక్తినిస్తుంది. ఎలా అంటే, బీట్రూట్ రసం తాగడం వల్ల దానిలో ఉండే నైట్రేట్ కంటెంట్ ఒక వ్యక్తి యొక్క సహన శక్తిని 16% పెంచుతుంది.
అవునా టీచర్? బీట్రూట్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా? కానీ నాకు దీన్ని తినడం అస్సలు నచ్చదు.
అయ్యో, అలా అనుకోకండి పిల్లలు. ఒకవేళ మీకు దీనిని నేరుగా తినడం ఇష్టం లేకపోతే కూరల్లాగానో జ్యూసుల్లాగానో స్వీట్స్ లాగానో కూడా చేసుకుని తినొచ్చు.
అవునా టీచర్? దీనిని కూరలుగా కూడా చేసుకోవచ్చా? అయితే చెప్పండి టీచర్, అవేంటి?
ఆ, చెప్తాను వినండి పిల్లలు. వీటితో చాలా రకాలు చేసుకోవచ్చు. ఎలా అంటే, బీట్రూట్ పచ్చడి, బీట్రూట్ మిల్క్ షేక్, బీట్రూట్ కుర్మా, బీట్రూట్ హల్వా, బీట్రూట్ ఫ్రైడ్ రైస్. అంతేకాదు, రోజు ఆకుపచ్చని కూరగాయలతో పాటు బీట్రూట్ అధికంగా తీసుకునే వారు రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు గుండె జబ్బులను కూడా అదుపులో ఉంచుతుంది.
బీట్రూట్ తో ఇన్ని చేసుకోవచ్చా టీచర్?
హా, అంతేకాదు, హోలీ పండుగకు ఉపయోగించే రంగుల్లో కూడా వీటిని వాడతారు. వీటిని సహజ రంగుల తయారీలో బాగా ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించడం వలన మనకు ఎటువంటి హాని కలగదు. అంతేకాదు, ఈ బీట్రూట్ తినడం వలన శరీర సౌందర్యానికి, చర్మానికి, గోళ్లు, వెంట్రుకలు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు, పెదవులు పొడిపారకుండా కూడా చూస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపక శక్తి, కాలేయం పనితీరు మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. మరియు పిల్లలు, మీకు ఎప్పుడైనా బద్ధకంగా అనిపిస్తే బీట్రూట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తినండి. అది మీకు చాలా శక్తినిస్తుంది.
సరే టీచర్, ఇప్పటి నుంచి మీరు చెప్పినట్లే బీట్రూట్ ని తింటాము.
మీరు తినడమే కాదు, దీని యొక్క ఉపయోగాలను గురించి కూడా అందరికి తెలియచేయండి.
అలాగే టీచర్.
బీట్రూట్ ని మెత్తగా ఎప్పుడు తడిగా ఉండే ప్రదేశాలలో పండిస్తారు. అలాగే ఎప్పుడు చల్లగా ఉండే ప్రదేశాలలో వీటిని నిల్వ చేస్తారు.
అలాగే టీచర్, ఈ రోజు బీట్రూట్ గురించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము.
వెరీ గుడ్ చిల్డ్రన్. సరే, మరి నాకు వేరే క్లాస్ కి టైం అవుతుంది, ఇంకా వెళ్ళనా?
ఓకే టీచర్, థాంక్యూ టీచర్.
వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామా? సూర్యకాంతి గాని వేడి గాని నేరుగా మీ మీద పడకుండా చూసుకోండి. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగుండేటట్లు చూసుకోండి. వడదెబ్బ తగలడానికి మొట్టమొదటి కారణం సూర్యకాంతి. వేడి నేరుగా మన తల మీదో ఒంటి మీదో పడం ద్వారానే వడదెబ్బ తగులుతుంది. ఈ ఎండాకాలంలో అత్యంత అపాయకరమైన సమయాలు మిట్ట మధ్యాహ్నం, మధ్యాహ్నం. కాబట్టి ఆ సమయంలో బయటకు వెళ్ళకపోవడమే మంచిది. నడుస్తున్నప్పుడు కండరాల కదలికకు మన శరీరంలో ఉష్ణం జనిస్తుంది. దానికి తోడు బయట వేడి కూడా కలిసి వడదెబ్బను తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది. ఎండలోనే పనిచేసేవారైతే బయట ఉన్న వేడికి తమ శరీరం తట్టుకునేట్లుగా చూసుకోవాలి. అందుకుగాను చేస్తున్న పనిని ఆపి అప్పుడప్పుడు అంటే గంట గంటన్నరకొకసారి ఏ చెట్టు నీడకో షెడ్డు నీడకో వెళ్తూ ఉండాలి. అలా కొద్ది రోజులు చేశాక శరీరానికి వేడిని తట్టుకునే శక్తి వస్తుంది. వడదెబ్బకు గురి కాకుండా ఉండవచ్చు. ద్రవ పదార్థాలను సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఎండాకాలంలో మన శరీరంలో చెమట చాలా ఎక్కువగా పోస్తుంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుచుకునే జీవక్రియ. వడదెబ్బ తగిలినప్పుడు చెమట పోయడం ఆగిపోతుంది. శరీరంలో నీరు ఇంకిపోవడం జరుగుతుంది. కాబట్టి మంచి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వడదెబ్బ నుండి దూరంగా ఉండవచ్చు. వదులుగా ఉండే దుస్తులు అంటే ముఖ్యంగా నూలు దుస్తులు ధరించడం మంచిది. చెమట ప్రక్రియ అంటే చెమట పోయడం, పీల్చబడడం, శరీరం చల్లబరచడం సుజావుగా జరుగుతాయి. అంతేకాదు గాలి ప్రసరణ కూడా సక్రమంగా ఉంటుంది, కనుక వడదెబ్బ తగలదు. సూర్యతాపం శరీరాన్ని కాల్చకుండా చూసుకోవాలి. మామూలుగా దీన్నే సన్బర్న్ అంటారు. నల్లటి మచ్చల్లాగా ఏర్పడతాయి. ఇవి వచ్చాయంటే శరీరంలో చల్లబరుచుకునే గుణం కోల్పోతున్నట్లుగా భావించాలి. తలపై టోపీ లేదా ఏదైనా వస్త్రం ఉండేలా చూసుకోవాలి. చలువ కళ్లద్దాలు ధరించడం కూడా మంచిదే. బజార్లో సన్స్క్రీన్ లోషన్లు దొరుకుతాయి, కానీ వాటిని డాక్టర్ల సలహా మేరకు వాడితే మంచిది.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: మల్చింగ్ పద్ధతి ద్వారా ఎంత శాతం నీటిని ఆదా చేయవచ్చు? ఏ 30-70%, బి 40-90%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 30-70%. గత వారం రెండవ ప్రశ్న: వేసవిలో ఏ రంగు మల్చింగ్ సీట్ వాడాలి? ఏ తెల్ల రంగు, బి నల్ల రంగు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ తెల్ల రంగు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు బి గాయత్రి, గూడూర్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు సంగీత, గంభీర్రావుపేట్, వి నాగేశ్వరరావు, నర్సాపురం, వై రవి, పెద్ద కడుమూర్, శ్రీమతి అనురాధావర్మ, మోహనవర్మ, నాగారం. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎల్ శ్రీధర్ రెడ్డి, గంభీర్రావుపేట్. వీరందరికీ మా చేనుకబుల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: వర్మీ కంపోస్ట్ ఎన్ని రోజులకు తయారవుతుంది? ఏ 55-60 రోజులకు, బి 45-50 రోజులకు. ప్రశ్న మరొకసారి: వర్మీ కంపోస్ట్ ఎన్ని రోజులకు తయారవుతుంది? ఏ 55-60 రోజులకు, బి 45-55 రోజులకు. ఈ వారం రెండవ ప్రశ్న: ఒక చదరపు మీటర్కు ఎన్ని వానపాములు వాడాలి? ఏ 1000-2000 వరకు, బి 2000-3000 వరకు. ప్రశ్న మరొకసారి: ఒక చదరపు మీటర్కు ఎన్ని వానపాములు వాడాలి? ఏ 1000-2000 వరకు, బి 2000-3000 వరకు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704627 నంబరు మరొకసారి 9550704672 నంబర్కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు. ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్న మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.